దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 91వ కీర్తన, తొమ్మిదో వచనం నుండి నేను చదువుతా ఉన్నాను. 9వ వచనం నుండి, యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులను నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ప్రిల్లరా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగం మరి 91 కీర్తన మనందరికి బాగా తెలుసు కదా. ఇది దేవుని యొక్క కాపుదల గురించి చెప్తా ఉంది. ఈ కీర్తన అంతా కూడా హౌ గాడ్ ప్రొటెక్ట్స్ హిజ్ చిల్డ్రన్, దేవుడు తన యొక్క తను ఆశ్రయించే తన పిల్లలను దేవుడు ఏ విధంగా ఎన్ని రీతులుగా మరి ఆయన కాపాడతారు, ఎన్ని పరిస్థితుల నుంచి ఎన్ని విపత్తుల నుంచి ఆయన భద్రపరుస్తారు అనే విషయాలు ఈ యొక్క 91 కీర్తన అంతా నిండి ఉన్నాయి కదా. ఇక్కడ దేవుని యొక్క కాపుదలను గురించి ఒక ప్రత్యేకమైన మాట మనం చూస్తా ఉన్నాం. అదేమిటంటే దేవుడు తన బిడ్డలను వారి యొక్క రాకపోకలు లేకపోతే వారి యొక్క మార్గములన్నిట్లో ఆయన కాపాడటానికి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తారు. కాబట్టి దేవుని యొక్క దూతలు పరిచర్య గురించి మనకి తెలుసు కదా. దేవుని దూతలు మరి దేవుడు తన దూతలను తన బిడ్డలకు పరిచారక దూతలుగా ఆయన ఉంచారు కదా. మనం హెబ్రిల్ క్రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో చదివితే వాళ్ళు మనకు పరిచర్య చేయటానికి మన కొరకే నియమించబడ్డారు అని అక్కడ రాయబడి చూసారా. కాబట్టి మన ప్రభువు తన బిడ్డలకు ఆయన ఎంత ఉన్నతమైన స్థానం ఇచ్చారో మనకు అర్థమవుతా ఉంది. దూతల కంటే మనల్ని మరి మించిన వారిగా ప్రభు చేశారు. ఈ సృష్టి అంతట్లో కూడా మనం చూస్తే దేవుడు, దేవుని తర్వాత ఆయన బిడ్డలు వారు ముఖ్యులన్నమాట. ఆ తర్వాత దూతలు, అంటే దూతలను దేవుడు మనకు పరిచర్య చేయటానికి, అలాగే దూతలు దేవునికి పరిచర్య చేస్తారు, దేవుని ఆరాధిస్తారు, ఆ దేవుని ఆజ్ఞాపించినది చేస్తారు, అలాగే దూతలు దేవుని బిడ్డలకు కూడా పరిచర్య చేయటానికి నియమింపబడ్డారంట. కాబట్టి ఇది ఎంత గొప్ప ఆధిక్యత, వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ వి హ్యావ్. కాబట్టి దూతలకు దేవుడు ఆజ్ఞాపిస్తారంట, వారు మనల్ని కాపాడతారు అని. ఇక్కడ దూతల యొక్క దేవుడు తన దూతల ద్వారా మనల్ని ప్రొటెక్ట్ చేసే విషయాన్ని గురించి ఇక్కడ కీర్తనకారుడు రాస్తా ఉన్నాడు చూసారా. అలాగే 34వ కీర్తనలో కూడా మనకు తెలుసు, బాగా తెలుసు కదా వచనం, 7వ చరణంలో లేకపోతే 6-7, ఈ దీనుడు మొర్రపెట్టుక యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కాబట్టి ఇక్కడ కూడా ఈ మాట మనం చూస్తున్నాం, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తారు. కాబట్టి ఈ ఒక రకంగా ఈ దూతలు మనకు కనపడరు కదా, దూతలు మనకు కనబడకపోయినా దేవుని యొక్క కాపుదల చూసారా, ఆయన యొక్క అదృశ్యమైన కాపుదల, ఆయన దూతల ద్వారా దేవుడు మనల్ని కాపాడతారనే విషయం ఇక్కడ వ్రాయబడింది. కాబట్టి ఆయన ఎందు భక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తారు. కాబట్టి ఈ కాపుదలు మనకి కనబడకపోవచ్చు, కానీ దిస్ ఇస్ రియల్ కదా. మనకు తెలుసు ఎలీషా మీదకి ఒకసారి ఆ యొక్క శత్రువులు వస్తారు కదా, ఎలీషాని పట్టుకోవటానికి ఒక సైన్యం ఆయన్ని పట్టుకోవటానికి వస్తే ఆ యొక్క అష్షూర్ రాజు సైన్యాన్ని పంపిస్తే వాళ్ళు వచ్చి ఆ కొండను మొత్తం చుట్టుముట్టారు. చుట్టుముట్టి ఇంకా ఎలీషాని పట్టుకొని వెళ్లాలని భావిస్తా ఉంటే అప్పుడు ఎలీషా యొక్క సేవకుడు గెహాజీ చూసి ఏమో ఒక పెద్ద సైన్యం వచ్చింది, వెళ్ళినవాడా ఇంకా మన పని అయిపోయిందని అతడు ఎంతో భయభ్రాంతులకు గురైతే అప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తాడు కదా, ఏమని, ప్రభువా వీని కన్నులు తెరువు నాయన వీడు చూచినట్లుగా అని ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు అతని కళ్ళు తెరిచాడంట. అతనికి అప్పుడు దేవుని యొక్క కాపుదల కనపడింది అనమాట. ఏమిటి అది? వాళ్ళకంటే మించినటువంటి అద్భుతమైన సైన్యం, దేవుని దూతల యొక్క సైన్యం, అగ్ని రథాలు, గుర్రాలు అవన్నీ కూడా ఈ యొక్క ఎలీషా చుట్టూ అతని కొండ చుట్టూ ముందు వాళ్ళు ఆవరించున్నారు. వాళ్ళ అంటే ఆ శత్రువుల సేన కంటే ముందు వీళ్ళు ఉన్నారనమాట. కాబట్టి వీళ్ళ కాపుదల, వీళ్ళకి ఇంకా స్పెషల్ కాపుదల, వీళ్ళకి ఇంకా వాళ్ళకంటే మించిన, శత్రువుల కంటే మించిన కాపుదల భద్రత వీళ్ళకి దేవుడు ఇచ్చాడు అనే విషయాన్ని దేవుడు ఆ యొక్క సేవకునికి చూపించినట్లు చూస్తాం, చూస్తారు. కాబట్టి దేవుని కాపుదల మనకు నిజంగా ఉంది. అనేక సార్లు మనకు తెలియదు కాని కదా, మనం వెళుతున్నాము వస్తున్నాము ఏదో అనుకుంటున్నాం, కానీ మనం ప్రార్థన చేసుకుని వెళ్తాం దేవుని బిడ్డలంగా. కాబట్టి దేవుని యొక్క కాపుదల నిజంగా మన పట్ల ఎంతో అద్భుతంగా ఉంది. కాబట్టి దేవుడు కాపాడకపోతే మనం నిజంగా నేటి వరకు సజీవులకు ఉండేవాళ్ళం కాదు కదా. కాబట్టి దేవుని కాపుదల ప్రియులరా, దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఎంతో స్తుతించాలి, దేవుణ్ణి ఎంతో గణపరచాలి. దేవుడు తన బిడ్డల చుట్టూ ఆయన దూతలను కాపుదల ఉంచుతా ఉన్నాడు. కాబట్టి ఆయన దూతలు మన ప్రయాణాల్లో కాని మన పనుల్లో కాని ఆయన దూతల యొక్క కాపుదల సహాయం మనం ఎంతో అనుభవిస్తా ఉన్నాం, మనం ఎంతో అనుభవిస్తా ఉన్నాం. అనేక సార్లు మనకు తెలియదు, మనకు అర్థం కాదు, కానీ దేవుని దూతల ద్వారా దేవుడు మనల్ని ఎంతో భద్రపరుస్తా ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఎంతో స్తుతించాలి. తర్వాత దేవుడే మనకి ఆయన కంచి వేస్తా ఉన్నాడు అని కూడా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి, మనం యోబు గ్రంథంలో చూస్తాం దేవుని కాపుదల. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతా ఉన్నాను. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది ఎగువాడు వారితో కలిసి వచ్చెను, యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చేతివని వాన్ని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవర్తనమును న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అని అడుగగా, అపవాది యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు గలవాడాయినా, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు నువ్వు చుట్టూ కంచె వేసితివి గదా, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది, అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తిని ఎడ్లా అతడు నీ ముఖం ఎదుటినే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. చూసారు ఇక్కడ యోబు అలాగే అతనికి కలిగిన మరి సమస్తానికి దేవుడు కంచె వేశాడని ఇక్కడ దేవుడు చెప్పడం కాదు, కానీ మరి సాతాను లేకపోతే అపవాది వాడే సాక్ష్యమిస్తా ఉన్నాడు, చూసారా. కాబట్టి ప్రిల్లరా, అంటే దేవుని బిడ్డలకు ఎప్పుడు హాని చేయాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి యోబుకు కూడా ఎన్నోసార్లు వాడు ప్రయత్నం చేశాడు యోబుకు కూడా హాని చేయడానికి, కానీ దేవుడు యోబుకు అతను కలిగిన సమస్తానికి కంచి వేయటం వలన వాడు ఏమీ చేయలేకపోతా ఉన్నాడు. ఆ విషయాన్ని ఇక్కడ అపవాది ఒప్పుకుంటా ఉన్నాడు అనమాట, చూసారా. కాబట్టి దేవుడు, ఇదిగో నా సేవకుని గురించి నీకు తెలుసా, యోబు వంటి వారు ఎవరు ఎవరు లేరు, నిజంగా ఎంతో యథార్థవంతుడు, ఎంతో న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు అని దేవుడు యోబుని గురించి మంచి సాక్ష్యం చెప్పి ఒక రకంగా యోబుని గురించి పొగుడుతా ఉంటే అప్పుడు అపవాది చెప్తా ఉన్నాడు, యోబు భయభక్తులు కలిగి ఉన్నాడంటే నువ్వు చేస్తున్న మేళ్ళను బట్టే, అంటే నువ్వు ఇచ్చిన కాపుదలను బట్టే, నువ్వు కంచి వేసావు కదా, కాబట్టి అతనికి అన్ని సురక్షంగా, అతనికి అంతా బాగా జరుగుతూ ఉంది, అతనికి ఏమి ఇబ్బంది లేకుండా ఉంటా ఉంది. కాబట్టి యోగిని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటున్నాడు? ఏదో ఊరికనే కాదు, నీ కాపుదల కోసం, లేకపోతే నీ దీవెన కోసం, నీ యొక్క భద్రత కోసం అతడు అలాగా భయభక్తులు కలిగి ఉంటున్నాడు అని చెప్తే, దేవుడు సరే పరీక్షించు అని చెప్పి అతనికి అవకాశం ఇచ్చినట్లు చూస్తాం. కాబట్టి పిల్లరా, దేవుని కాపుదల, చూసారా, దేవుని కాపుదల యోగు చుట్టూ, యోగుకున్న సమస్తం చుట్టూ ఉందంట. చూసారా, దేవుడు కంచి వేసినట్లు ఇక్కడ రాయబడింది కదా. అందుకని మనం జకర్య గ్రంథంలో చదివితే ఉంటారు కదా, అక్కడ ఆయన అగ్ని ప్రాకారంగా ఉంటాడంట, తన మెడల చుట్టూ అగ్ని ప్రాకారం. చూసారా, దేవుడే ఒక ప్రాకారంగా తన బిడ్డల పొందటం కదా. దేవుని యొక్క కాపుదలేది కదా. ఇస్రాయేలు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రవేశ వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు దేవుని కాపుదల, దేవుని కాపుదల వారు అనుభవించారు కదా. ఇప్పుడు యోగు అతనికి కలిగిన సమస్తానికి దేవుడు పెంచి వేశారు. చూసారా, కాబట్టి మనం కూడా దేవునందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మనకు ఆయన కాపుదల అనుగ్రహిస్తారు. కాబట్టి మన చుట్టూ కూడా దేవుని కాపుదల మనం అనుభవిస్తాం. చూసారా, నిజంగా మేము ఇక్కడ ఉంటా ఉన్నాం కదా యూపీలో, నిజంగా ఇక్కడ మా పట్ల కూడా దేవుని కాపుదల ఎంతో ఉంది. నిజంగా దేవుడు అందుకనే నాకు అనేకమైన, అంటే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఈ పరిచర్య గురించి దేవుడు అనేకమైన వాగ్దానాలు చేశారు. నా పరిశుద్ధ పర్వతం చుట్టూ ఏ విధమైన మరి జంతువులు కానీ లేకపోతే ఏవి హాని చేయవు అని. కాబట్టి ఆ ప్రకారమే దేవుని మహాకృపను బట్టి మరి మేము ఇక్కడ ఉంటూ దాదాపు 2-2.5 సంవత్సరాలు, అంటే ఈ నూతనమైన ప్లేస్ లో దేవుడు ఇచ్చినటువంటి హౌస్ చర్చ్ ఇక్కడ ఉంటూ దాదాపు 2-2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కావస్తా ఉంది. దేవుని మహాకృప ఇంతవరకు ఏ విధమైన ప్రమాదం, ఇక్కడ తిరుచులు అనేవి అనేకమంది తిరుగుతూ ఉంటాయి. తిరుచులు అంటారు, అంటే చిన్న బల్లు లాగా, పెద్ద బల్లు అనమాట, అడవి బల్లు లాగా ఉంటాయి కొంచెం. అవి కొంచెం ప్రమాదకరమైనవి, పాము కంటే ఎక్కువ విషం ఉంటుంది, ప్రమాదకరమైన విషయం అంటారు. కాబట్టి అటువంటివి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి, కానీ దేవుని కృప ఎప్పుడు అవి ఇంట్లో ప్రవేశించాల. దేవుడు వాటిని ఒకవేళ ఈ ఇంటి దగ్గరికి, అంటే ఈ లోపలికి రావాలని చూస్తా ఉన్నప్పుడు 2-3 సార్లు ఈజీగా అవి దొరకటం, ఈజీగా వాటిని చంపేయడానికి దేవుడు సహాయం చేశారు. అంటే దేవుని కాపుదల నిజంగా ఈ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ ఇళ్లలో పాములు వెళ్ళిపోవటం అవన్నీ రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి, కానీ దేవుని మహాకృప ఇంతవరకు ఇక్కడ ఈ లోపలికి అవి రాకుండా దేవుడు భద్రపరిచారు. ఒక్కసారి ఒకటి మా తలుపు కింద లోపలికి వచ్చింది, కానీ అది వెంటనే మాకు కనపడేలాగా దేవుడు చేశారు. వెంటనే చాలా చిన్నది అనమాట అది, వెంటనే అది ఇక్కడికి వచ్చిన తమ్ముడు వెంటనే దాన్ని చల్పేస్తారు. కాబట్టి అలాగా దేవుని కాపుదల ఆయన బిడ్డల చుట్టూ ఎంత అద్భుతంగా ఉంటుందో, ఇక్కడ చిన్న పిల్లలతో ఉంటా ఉన్నప్పుడు కూడా దేవుడు ఎంతో అద్భుతంగా భద్రపరుస్తా ఉన్నారు, ఎంతో అద్భుతంగా. నిజంగా ఆ విషయాన్ని మేము కళ్ళారా చూస్తా ఉన్నాం. అలాగే రాకపోకల్లో కానీ నిజంగా దేవుడు దేవుడు చెప్పారు కూడా ఒక వాగ్దానం చెప్పి, దినవృత్తాంతం గ్రంథంలో 1వ అధ్యాయంలో ఉంటది కదా, నీవు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను అని దావీదుతో చెప్తారు దేవుడు. అంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అలాగా దేవుడు మాతో కూడా ఉన్నారు. మరి ఎన్నో సార్లు సుదీర్ఘ ప్రయాణాలు అన్ని విషయాలు నిజంగా దేవుడు ఎంత కాపుదల, ఎంత భద్రత ఆయన బిడ్డలకు ఇస్తా ఉన్నాడు. చూసారా, మంత్రులకు లేకపోతే అధికారులకు లేనటువంటి భద్రత, జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఏదో అంటారు కదా వాళ్ళకి, కాబట్టి ఆ సెక్యూరిటీ కంటే దేవుని బిడ్డలకు ఉండే సెక్యూరిటీ ఇంకా గొప్పదన్నమాట. కాబట్టి పిల్లరా, అంటే ఇది భౌతికమైన విషయాన్ని వరకే మనం ఆలోచిస్తా ఉన్నాం, కానీ భౌతికమైన విషయమే కాదు, ఇంకా దేవుడు మనల్ని భౌతికంగా కాపాడటమే కాదు, రాకపోకల్లో కాపాడటమే కాదు, మనం ఉంటే మన చుట్టూ పెంచి వేయటమే కాదు కదా, దేవుని కాపుదలు ఇంకా గొప్పది, దానికంటే మించినది. చూసారా, రండి, తెస్సలోనికయులకు రాసిన 2వ పత్రిక మూడో వచనం నేను చదువుతాను. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. చూసారా, ఇది ఇంకా ప్రాముఖ్యమైనది. అంటే దేవుడు మనల్ని భౌతికంగా కాపాడుతున్నారు, రాకపోకల్లో కాపాడుతూ ఉన్నారు, లేకపోతే మనం ఉండే ప్రతి స్థలంలో ఆయన తన దూతల కాపుదల, లేకపోతే ఆయన తన కంచె వేసి ఆయన మన చుట్టూ ఉండి ప్రాకారంగా ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నారు. నిజమే ఇది, ఇదంతా మనకు ఎంతో అవసరం. దీన్ని బట్టి మనం దేవుని ఎంతో స్తుతించాలి. దేవుని కాపుదలను బట్టి నిత్యం మనం దేవుని స్తుతించాలి. అయితే ఇక్కడ చూడండి, ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, దేవుడు మనల్ని ఏదో మరణాల నుంచి, అపాయాల నుంచి, లేకపోతే యాక్సిడెంట్ల నుంచి, లేకపోతే ఈ భౌతికమైన సమస్యల నుంచి కాపాడటమే కాదు, లేకపోతే రోగాలు రాకుండా, వాయువు రాకుండా, ఇవి రాకుండా, శత్రువు సాతాను మన మీద దాడి చేయకుండా వాటి నుంచి కాపాడటమే కాకుండా, దేవుడు చూసారా ఆయన మనల్ని ఎంతగా కాపాడుతూ ఉన్నారు, ఆయన మనల్ని దుష్టత్వాన్ని నుంచి కూడా కాపాడుతూ ఉన్నారట. చూసారా, అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. కాబట్టి ఆర్ గాడ్ ప్రొటెక్ట్స్ అస్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద ఫిజికల్ ప్రాబ్లమ్స్ బట్ ఆల్సో ఫ్రమ్ స్పిరిచువల్ సిక్నెస్, ఈవిల్. చూసారా, దుష్టత్వము నుంచి అంటే పాపము నుండి, దుష్టుని నుండి మనల్ని కాపాడుతూ ఉన్నారు. కాబట్టి దేవుని మనం ఎంతో స్తుతించాలి. పాపం నుండి కాపాడేవాడు మన ప్రభు, దుష్టుని నుంచి కాపాడేవాడు మన ప్రభు. కాబట్టి ఈ లోకంలో రెండు శక్తులు పనిచేస్తా ఉన్నాయి కదా, ఒకటి దేవుని శక్తి, దేవుడు సర్వశక్తిమంతుడు, ఇంకా ఆయన శక్తికి మించింది లేదు. ఆ తర్వాత సాతాను శక్తి కదా, దుష్టుని యొక్క శక్తి. కాబట్టి ఒక రకంగా దుష్టుడు మనకంటే బలవంతుడే, కానీ మన ప్రభు వాడి కంటే మించిన వాడు, వాడి తలను సిలువలో చితకదొక్కిన వాడు. కాబట్టి దుష్టుడు ఓడిపోయిన వాడు అయినప్పటికీ వాడు మన మీద దాడి చేయాలని, లేకపోతే మనకు కీడు చేయాలని, అలాగే మనల్ని పాపములు పడవేయాలని, పాపములు పడవేయటం ద్వారా మనల్ని దేవునికి దూరం చేయాలని వాడు ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి వాటి నుండి కూడా మన ప్రభువే మనల్ని కాపాడేవాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క కాపుదల ఎంత గొప్పది కదా. దేవుడు కనుక మనల్ని కాపాడకపోతే మనకు ఎంత నష్టం, ఎంత ప్రమాదం. చూసారా, యోబు చిన్ని కంచి దేవుడు తీసివేయటం వలన ఏమైంది, మొత్తం ఒక్క రోజులో వాడు నాశనం చేసినట్లుగా, సర్వనాశనం చేసినట్లు చూస్తాం. కాబట్టి మనం, మన పిల్లలు, లేకపోతే మనకు కలిగినవి, దేవుడు మనకిచ్చిన వస్తువులు, వాహనాలు, గృహం, లేకపోతే ఏవైనా, ఇవన్నీ సురక్షితంగా ఉన్నాయంటే నిజంగా దేవుడు ఎంత కాపాడుతూ ఉన్నాడో మనకు అర్థమవుతాం. ఒకవేళ దేవుడు అనుమతిస్తే గనక, దేవుడు కనుక కంచె తొలగిస్తే గనక, దుష్టుడు ఎంతైనా నష్టం చేస్తాడు కదా. వాడు అనేకమైన అపాయాలు, ప్రమాదాలు, అసలు అవి ఎందుకు జరుగుతున్నాయో తెలియదు, ఎలా జరుగుతున్నాయో తెలియదు కదా. కాబట్టి అలాంటివి ఎన్నో జరుగుతాయి, కానీ దేవుడు అవన్నీ జరగనివ్వకుండా, దేవుడు వాటన్నిటిని అనుమతించకుండా ఆయన మనల్ని ఎంతో భద్రపరుస్తూ ఉన్నారు. యోబే మంచి ఉదాహరణ. యోబు ఒక్క దినములోనే అతడు తన ఆస్తి అంతా, విస్తారమైన ఆస్తి, ఒక దిక్కంతట్లో అతడు గొప్పవాడని చెప్పబడింది. కాబట్టి అంత గొప్ప ఆస్తి కూడా క్షణంలో లేకపోతే మాయమైపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని కాపుదల మనకి ఎంత అవసరం, దేవుని భద్రత మనకి ఎంత అవసరం, దాన్ని బట్టి దేవుని మనం ఎంతగా స్తుతించాలి. కాబట్టి ఈ విషయాలు మనకు అర్థమైతే మనం దేవుని స్తుతించకుండా ఉండలేమన్నమాట. ఇక్కడ ఈ తెస్సలోనికి రాసిన పత్రికలో దుష్టుని నుంచి మనల్ని దేవుడు కాపాడుతా ఉన్నాడు, దుష్టత్వంలో పడిపోకుండా, పాపంలో పడకుండా దేవుడు మనల్ని కాపాడుతూ భద్రపరుస్తూ ఉన్నారని ఇక్కడ రాయబడింది. కాబట్టి ఇది కూడా ఎంతో గొప్ప విషయం. మనం దేవుని యొక్క కాపుదలను పోగొట్టుకోకూడదు కదా. దేవుని కాపుదల ఎంతో అవసరం. రండి, యోహాన్ రాసిన మొదటి పత్రికలో దేవుడు మనల్ని ఎలా పాపము నుండి, లేకపోతే దుష్టి నుంచి మనల్ని ఎలా భద్రపరుస్తారో అక్కడ చెప్పబడింది. ఇంకా యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతా ఉన్నా. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును, గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతియు దుష్టి ఎందున్నందనియు ఎరుగుదుము. చాలు, చూసారు ఇక్కడ దేవుడు తన బిడ్డలను ఎలా భద్రపరుస్తారో ఇక్కడ మరింత వివరంగా చెప్పబడింది. అదేమనిందంటే, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును, కనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు కదా. ఎవరైతే దేవుని మూలంగా పుట్టి ఉంటారో, లేకపోతే ఎవరైతే దేవుని బిడ్డలుగా ఆయన విశ్వాసం కలిగి జీవిస్తారో, వారు పాపము చేయరు. ఎలా చేయకుండా ఉండగలుగుతారు? పాపం చేయకుండా మనుషులు ఉండలేరు కదా అని. అంటే చూసారా, వాళ్ళు దేవుని జీవం ఉంటది. అలాగే వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళు పాపం చేయకుండా వారు తమను తాము భద్రం చేసుకుంటారు. చూసారా, దేవుని మూలంగా పుట్టిన వాడు తన్ను భద్రం చేసుకుంటాడు. అంటే దేవుని మూలంగా పుట్టి ఉన్న వాళ్ళు, అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని రక్షించబడి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్న వారు, వారికి దేవుని భయం ఉంటది అన్నమాట. నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేయను, నేను దేవునికి ఇష్టుడుగా జీవించాలి అనే ఒక కోరిక, దేవునికి వ్యతిరేకంగా ఎక్కడా పాపం చేయకూడదు అనే ఒక తీవ్రమైనటువంటి ఆసక్తి వాళ్ళకు ఉంటది అన్నమాట. అప్పుడు వాళ్ళని వాళ్ళు భద్రం చేసుకుంటూ ఉంటారు కాబట్టి. అంటే ఆ పాపం చేసే ప్రమాదం ఉన్న ప్లేస్ లోకి వెళ్లకుండా, ఆ పాపం చేసే ఇలా చేయడానికి ప్రేరేపించే వ్యక్తుల యొక్క సంగతి, లేకపోతే వాళ్ళ యొక్క సహవాసాలకు వెళ్లకుండా, లేకపోతే ఆ యొక్క ప్రభావం కింద పడకుండా, ఆ యొక్క వ్యక్తులకు ఆ పరిస్థితులకు ఆ ప్రాంతాలకు దూరంగా ఉంటూ వాళ్ళు తమను తాము భద్రం చేసుకుంటారు. కాబట్టి ఎక్కడికైనా వెళితే దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేస్తాను, లేకపోతే ఏదైనా ఎవరితోనే కలిస్తే నేను పాపం పడిపోతానేమని దే టేక్ అట్మోస్ట్ కేర్. కాబట్టి వాళ్ళు తమను విషయమే తాము చాలా జాగ్రత్త తీసుకుంటారు అనమాట. పాపంలో పడే ప్రమాదం ఉన్న చోట్లకు వెళ్లకుండా వాళ్ళు వాళ్ళని వాళ్ళు జాగ్రత్త చూసుకుంటారు. అలాగే వాళ్ళు భద్రం చేసుకోవటం ద్వారా దేవుడు వాళ్ళని కాపాడతారు అని ఇక్కడ రాయబడింది. చూసారా, ఇంగ్లీష్ వర్షన్ లో అయితే ఇదే వచనం మన ఇంగ్లీష్ వర్షన్ లో చదివితే గనక, అక్కడ దేవుడే తన బిడ్డలని పాపంలో పడకుండా ఆయన భద్రపరుస్తారని అక్కడ రాయబడింది అనమాట. నేను ఇంగ్లీష్ వర్షన్ లో కూడా జస్ట్ మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. We know that anyone born of God does not continue to sin. The one who was born of God keeps them safe and the evil one cannot harm them. చూసారా, keeps them safe అంటే వారిని దేవుడు భద్రపరుస్తాడు అని ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో మనకు చెప్పబడతా ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ ఇంకొక వర్షన్ లో ఏమనుందంటే ఎన్ఎల్టీలో, We know that God's children do not make a practice of sinning, for God's son holds them securely, and the evil one cannot touch them. కాబట్టి దేవుని కుమారుడు లేకపోతే మన ప్రభు వారిని భద్రపరుస్తారు, keeps them securely, వారిని భద్రంగా ఉంచుతాడు ఆయన. కాబట్టి వాళ్ళు పాపంలో పడకుండా ఉంటారు, వాళ్ళని దుష్టుడు ముట్టకుండా ఉంటాడు అని ఇక్కడ చెప్పబడింది. చూసారా, కాబట్టి ఈ రెండు విషయాలు మిళితమైనవి. ఒకటి, వాళ్ళని వాళ్ళు భద్ర చేసుకుంటారు. రెండవది, దేవుడు వాళ్ళని భద్రం చేస్తాడు. చూసారా, ఎవరైతే తమను తాము భద్రం చేసుకుంటారో వాళ్ళని దేవుడు కూడా భద్రం చేస్తాడు. మనకు ఒక మంచి ఉదాహరణ దానియేలు గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం చూస్తే, అక్కడ ఆ యొక్క దానియేలు, అతని స్నేహితులు, అలాగే ఇంకా అనేక మంది యూదులు మరి అక్కడ రాజుగారి దగ్గర ట్రైనింగ్ పొందడానికి, 3 సంవత్సరాల ట్రైనింగ్ పొందడానికి వాళ్ళు రాజుగారి యొక్క మరి క్వార్టర్స్ లో, లేకపోతే అక్కడ రాజు అంతఃపురంలో వాళ్ళు ఉంటా ఉన్నారు. అప్పుడు రాజు తినే భోజనం, రాజు తినే రాజు త్రాగే ద్రాక్షారసం, రాజు యొక్క మంచి సుఖభోగాలు అవన్నీ వాళ్ళకి అందించబడతా ఉన్నాయి అక్కడ. కానీ దావీదు అలాగే అతని యొక్క 3 స్నేహితులు హనన్య, మిషాయిల్, అజర్య వాళ్ళు దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా, దేవుని యొక్క మాటకు మరి అతిక్రమించే విధంగా, ఆ యొక్క విగ్రహ సంబంధమైన భోజనం మాకు వద్దు, ఎందుకంటే ఆ భోజనం మేము తింటే అపవిత్రులం అవుతాం, అది దేవునికి వ్యతిరేకమైనది విగ్రహారాధన కాబట్టి ఆ విగ్రహాలకు అర్పించిన ఈ పదార్థాలు, ఈ భోజనాలు ఇవి ఎంత రుచికరమైన, అవెంత ఆకర్షణీయమైన, మేము వాటికి చోటు ఇవ్వము అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. చూసారా, కాబట్టి అంటే అది వాళ్ళని వాళ్ళు భద్రం చేసుకోవటం అంటే. చూసారా, డానియల్ అండ్ హిస్ ఫ్రెండ్స్ దే ఫియర్డ్ గాడ్, వాళ్ళు దేవునికి భయపడ్డారు కాబట్టి ఈ పాపం మేము చేయము, ఇది దేవునికి వ్యతిరేకంగా పాపం, బట్ ఈ పాపం మేము చేయటానికి వీల్లేదు, ఎలాగైనా సరే మేము దీని నుంచి బయటపడాలి అని చెప్పి ఒక నిర్ణయంతో ఒక పట్టుదలతో వారు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ పై అధికారిని వాళ్ళు అడిగారు, రిక్వెస్ట్ చేశారు. చూసారా ప్రభు, అయ్యా మాకు ఆకుకూరల భోజనమే పెట్టండి, మాకు సాధారణమైన నీళ్లే మాకు పానీయంగా ఇవ్వండి, మాకు ఆ ద్రాక్షారసం వద్దు, లేకపోతే ఆ మాంసం ఆ భోజనాలు ఏమి మాకు వద్దని చెప్తే అప్పుడు వెంటనే దేవుడు ఆ యొక్క అధికారికి కూడా దయపుట్టించాడు. వాస్తవంగా అవి నియమానికి విరుద్ధం, అక్కడున్నటువంటి రూల్ కు వ్యతిరేకం. ఎందుకంటే రాజుగారు ఆ యొక్క వ్యక్తిని కూడా చంపేసే ప్రమాదం ఉంది, నువ్వేంటి నా మాట వినకుండా వాళ్ళు చెప్పినట్టు చేసేవేంటి, లేకపోతే వీళ్ళకి ఏంటి నేనేమన్నా భోజనం ఇవ్వకుండా ఇంకోటి ఏదో ఇస్తున్నావేంటి, నీ సొంత పెత్తనాలు చేస్తున్నావేంటి అని చెప్పి ఆ అధికారిని కూడా చంపేయచ్చు. అలాంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి అక్కడ. కానీ చూసారా అధికారికి దేవుడు దయగుట్టించాడు. చూసారా అప్పుడు దేవుడు కూడా వాళ్ళని భద్రపరుస్తా ఉన్నారు. దేవుడు కూడా అధికారికి దయగుట్టించి వాళ్ళు చెప్పినట్లుగా 10 రోజులు టెస్ట్ చేయమని చెప్పారు. వాళ్ళు ఆ ప్రకారమే 10 రోజులు టెస్ట్ చేస్తే అద్భుతమైన విషయం బయటపడింది. అదేమిటంటే ఆకుకూరలు భోజనం తిన్న వాళ్లే మరి మంచి మాంసాలు మంచి బిర్యానీలు అవన్నీ తిని తాగిన వాళ్ళ కంటే వాళ్ళు చాలా శ్రేష్టంగా ఉన్నారంట. వాళ్ళు చాలా వాళ్ళ ముఖాలు ప్రకాశిస్తా ఉన్నాయంట. వాళ్ళు చాలా హిష్టపుష్టిగా కనపడతా ఉన్నారంట. కాబట్టి వాళ్ళని చూసి ఇంకా ఆయన ఇంకేముంది, రాజుగారు కావాల్సింది అదే కదా, మంచి ఆరోగ్యంగా మంచి పుష్టిగా ఉంటే ఇంకేంటి, మీకు ఏది ఏది పెడితే ఉంది, మీరు పుష్టిగా ఉంటే చాలు కదా అని చెప్పి ఆయన వెంటనే ఇంకా వాళ్ళకి ఆ యొక్క మాంసాలు కాకుండా ఏమి కాకుండా వాళ్ళకి కేవలం వాళ్ళు అడిగిన భోజనం ఆ యొక్క ఆకుకూరల భోజనం అలాగే ఆ సాధారణమైన నీళ్లు వాళ్ళకి ఇస్తా వచ్చాడు 3 సంవత్సరాలు. చూసారా కాబట్టి అలాగ వాళ్ళు పాపంలో పడకుండా వాళ్ళు కాపాడబడ్డారు. కాబట్టి పిల్లరా, ఎవరైతే తమను తాము భద్రం చేసుకోవాలని ఆశపడతారో వాళ్ళని దేవుడు భద్రం చేస్తాడు అనమాట. దేవుడు భద్రం చేస్తాడు కాబట్టి దేవుడు కాపాడతాడు మనల్ని పాపంలో పడకుండా. కానీ ఎందుకు అనేక మంది పడిపోతున్నారు అంటే వాళ్ళు భద్రం చేసుకోవట్లా, అంటే వాళ్ళు అసలు ముందు ఒక తీర్మానం కలిగి ఉంటారు, నేను పాపంలో పడకూడదు, నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకూడదు. చూసారా యోసేపు ఏమని చెప్పాడు, యెహోవాకు విరోధంగా దేవునికి వ్యతిరేకంగా నేను ఇంత ఘోరమైన పాపం ఎలా చేయగలను. చూసా కాబట్టి ఇది పాపం అని గుర్తించడం, పాపానికి దూరంగా పారిపోవటం, లేక పాపాన్ని అసహించుకోవటం, పాపాన్ని చేయకూడదు అనే ఒక తీర్మానం కలిగి ఉండటం. అది కనుక మనలో లేకపోతే, మన ప్రయత్నం లేకపోతే దేవుడు మనల్ని తప్పించలేడు అనమాట. చూసారా కాబట్టి దేవుడు వచ్చి బలవంతంగా మనల్ని అక్కడి నుంచి లాగేయలేడు. చూసారా పిల్లరా, కాబట్టి దేవుడు కాపుతలు, దేవుడు మనం కాపాడతాడు నిజమే. చూసారు ఒక అన్యుడైన రాజును కూడా దేవుడు కాపాడాడు అని మనం ఆదికాండంలో చదువుతాం. చూడండి ఆదికాండం 20వ అధ్యాయం, ఆదికాండం 20వ అధ్యాయము 4వ వచనం. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా ఇట్టి నీతి గల జనమును హతము చేయదువా, ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా, మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను, నేను చేతులతో ఏ దేశము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసినను. అందుకు దేవుడు, అవును యథార్థ హృదయముతో దీన్ని చేసివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. చూసారా కాబట్టి ఒక అన్యుడైన రాజు మరి ఆ యొక్క అబ్రహాం భార్యను శారాను మరి అతడు తీసుకుని వెళ్ళాడు, అంటే అతని దాసు తీసుకుని వచ్చారు. వస్తే దేవుడే అతడు ఆ పాపం చేయకుండా దేవుడు అతన్ని అడ్డగించాడంట. చూసారా కాబట్టి అతడు ఆమెను ముట్టకుండా దేవుడు కాపాడాడంట. చూసారా అతడు వేరొకని భార్య ఆమెను ముట్టడానికి వీల్లేదని దేవుడు మరలా ఆమెను అతడిని గద్దించి మరలా ఆ యొక్క శారాన్ అక్కడి నుంచి పంపించేసేలాగా దేవుడు చేశారు. చూసారు కాబట్టి దేవుడు అతన్ని కాపాడాడు, దేవుడు అతడు పాపంలో పడకుండా భద్రపరిచాడు. చూసారు ఎందుకంటే అతడు యథార్థ హృదయంతో చేశాడంట. అతడు ఏదో పాపం వెనకాల పరుగులు ఎత్తుతూ పాపం చేయాలనే మరి అటువంటి దుష్ట మనసుతో భ్రష్ట మనసుతో అతడు ఒక పని చేయలేదు కాబట్టి దేవుడు అతన్ని కాపాడాడు. లేకపోతే అతడు పాపలు పడి ఉండేవాడు, దేవుడు అతన్ని మరలా భయంకరంగా శిక్షించాల్సి వచ్చేది. చూసారా కాబట్టి పిల్లరా, దేవుడు మనల్ని భద్రపరుస్తారు, ఎప్పుడు అని అంటే మనల్ని మనం భద్రం చేసుకున్నప్పుడు. అంటే మనం భద్రం చేసుకుంటే దేవుడు భద్రం చేసేది ఏముందిలే అనుకుంటున్నామా? కాదు కదా. మన దానియేల విషయంలో చూసాం కదా. కాబట్టి ఒక తీర్మానంతో మనం ఉంటే, ఒక ఆశతో మనం ఉంటే కదా ఆశ కల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానని చెప్పాడు. చూసారు, మనకేదో భౌతికమైన ఆశలు ఉంటాయి, అవి తినాలి, ఇవి తినాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, ఆ ఆశలు కాదు. మనకి దేవునికి ఇష్టడుగా జీవించాలనే ఆశ, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ఆజ్ఞలను అతిక్రమించకూడదు, దేవుని సంతోష పెట్టాలనే ఒక ఆశ కోరిక మనకుంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని భద్రపరుస్తాడు. పాపం చేయకూడదు, నేను దేవునికి ఇష్టడుగా ఉండాలి, ఇష్టరాలుగా ఉండాలి అనే ఒక తీర్మానం మనం కలిగి ఉంటే, దానియేల వలె మేము మమ్మల్ని మేము అపవిత్రం చేసుకోనకూడదు అనే ఒక తీర్మానం మనకుంటే, అనే ఆశ మనకుంటే, మనం ప్రార్థన చేసి దేవుని వైపు చూస్తే దేవుడు ఖచ్చితంగా ఆయన ద్వారాలు తెరుస్తారు, దేవుడు ఖచ్చితంగా ఆయన మనల్ని భద్రపరుస్తారు. మనం పాపంలో పడకుండా, మనం దుష్టిని చేతిలో చిక్కకుండా, వాడి యొక్క తంత్రాలు, వాడి యొక్క ఉత్సులు వలల్లో పడిపోకుండా దేవుడు అద్భుతంగా భద్రపరుస్తారు, దేవుడు అద్భుతంగా భద్రపరుస్తారు. కాబట్టి ప్రియులారా, అలాగ మనల్ని మనం భద్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం గనక మనల్ని మనం భద్రం చేసుకుంటే దేవుడు కూడా మనకు సహాయం చేస్తారు, ఆయన మనల్ని దుష్టుడి నుంచి, దుష్టత్వం నుంచి కాపాడుతారు. మరి ఆదామ హవల విషయంలో చూస్తే వాళ్ళు తమను తాము భద్రం చేసుకోలేదు. చూసారా, హవ ఆదామ హవల గురించి మనం తెలుసు కదా, ఆది కాండం 3వ అధ్యాయం చదువుతాం కదా. అక్కడ మరి హవ ఆదాము ఎలా పాపంలో గడిపారు చూసారా. దేవుడు వాళ్ళకు చెప్పాడు ఏమని, ఆ యొక్క చెట్టు ఫలం మీరు తినకూడదని. కానీ హవమ్మ దేవుడు ఏదైతే వద్దని చెప్పాడో, బహుశా రోజు దాని దగ్గరికి వెళ్ళామా నుంచొని చూస్తా ఉందేమో కదా. అవన్నీ ఇక్కడ రాయబడలేదు, కానీ నేను అక్కడ జరిగిన పరిస్థితిని బట్టి నేను మీకు వివరిస్తా ఉన్నాను. అక్కడ ఏమనుంది చూసారా, 3వ అధ్యాయం మొదటి నుండి నేను చదువుతున్నాను. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావుకుండునట్లు వాటిని తినకూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పం, మీరు చావనే చావరు, ఏలేనుగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడినయు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షం ఆహారములకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది నేను వీటి చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను, అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడను. చూసారా, ఇక్కడ ఫిల్లరా ఈ పాపములు ఎలా పడిపోయారు అని అంటే, చూసారా, అంటే దేవుడు ఆ యొక్క చెట్టు ఫలం తినకూడదని చెప్పాడు. ఆ యొక్క ఆదాము పాపం తన పనులు తనున్నట్టున్నాడు. కానీ హవ్వ ఏం చేసింది, రోజు ఆ చెట్టు చుట్టూ తిరగటం, ఆ చెట్టు ఫలాన్ని చూసి, అబ్బాయి ఎంత బాగుంది, దేవుడు ఎందుకు వద్దన్నాడా, దేవుడు ఎందుకు వద్దన్నాడా, ఇది తింటే ఎంత బాగుంటుందో అని వద్దన్న దానికల్లా తిరుగుతా ఉంటుంది. అందుకనే సర్పం వచ్చి యుక్తిగా అడగటం మొదలు పెట్టింది. చూసారు, సర్పం ఎందుకు అడిగింది అసలు, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని సర్పం డైరెక్ట్ గా క్వశ్చన్ అడగటానికి కారణం ఏంటి, అన్ని చెట్ల దగ్గరికి వెళ్ళి చక్క కోసుకొని తినేస్తున్నారు, కానీ ఈ చెట్టు దగ్గరకు వచ్చి దీన్ని కోసుకోవట్లే ఎన్నో రోజుల నుంచి. అంటే సాతాను ఎప్పుడు వెనకాల ఉండి చూస్తా ఉన్నాడు అనమాట, వీళ్ళ అడుగులను గమనిస్తా ఉన్నాడు. గమనిస్తుంటే ఈ చెట్టు దగ్గర మాత్రం ఆ పండు ఒకరోజు కూడా కోయట్లేదు, తింటలేదు, తినకుండా చెట్టు చుట్టూ మాట తిరుగుతుంది, ఆ పండ్లు పట్టుకుని, అబ్బా అబ్బాబ్బా ఎంత బాగున్నాయి బంగారు లాంటి పండ్లు, ఇవి తినకూడదని ఎందుకు చెప్పాడబ్బా, ఎందుకు చెప్పాడబ్బా అని తిరుగుతూ ఉంటుంది. అందుకనే సాతాను పసిగట్టాడు. పసిగట్టి దేవుడు ఏదైనా తినొద్దన్నాడా, ఏమన్నా ముట్టుకోవద్దన్నాడా అని అంటే అప్పుడు ఆ విషయం బయటపెట్టింది. చూసారా, కాబట్టి సాతానికి ఆ సంభాషణ దేవుడికి ఆ యొక్క ఆదమాబులకు మధ్య జరిగింది. కానీ అది సాతానికి ఎలా చేరింది, ఎలాగొచ్చింది తెలిసిందంటే ఆ అవమ ప్రవర్తన. చూసారా, అవమ ప్రవర్తనను పసిగట్టి వాడు వెంటనే డైరెక్ట్ గా క్వశ్చన్ అడిగాడు. చూసారా, కాబట్టి పిల్లరా సాతాను మన యొక్క ఆశలను చూస్తాడు, మన కోరికలను చూస్తాడు, మన వీక్నెస్ లను వాడు గమనిస్తాడు, అక్కడే మనల్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తాడు. చూసారా, కాబట్టి అందుకని మనం దేవుడు వద్దన్న దాని దగ్గర మనం తిరగకూడదు, దేవుడు వద్దన్న దాన్ని మనం ఆశించకూడదు. అలా చేస్తే సాతానికి మనం సంధించినట్లు అన్నమాట. వాడు మనల్ని ప్రోత్సహించి వాడు పురుకొల్పి మనల్ని పాపంలో పడవేస్తాడు. చూసారా, సాతాను ఏదో ప్రేరేపించి సాతాను ఏదో మనుషులతో పాపం చేపించింది అని మనం చాలా సార్లు భావిస్తూ ఉంటాం కదా. ఆ సాతాను మాటలకి లొంగిపోయారు వాళ్ళు, సాతాను మోసంలో పడిపోయారు. నిజమే సాతాను మోసం చేశాడు, అబద్ధం చెప్పాడు, మీకు ఏం పర్లేదు తినేశాడు అని. కానీ దానికంటే ముందు అసలు వాళ్ళు ఆశించటం చూసారా, వాళ్ళ యొక్క ఆ ఆశ చూసారా. కాబట్టి వాళ్ళు పాపం వాంఛించారు, పాపాన్ని ఇష్టపడ్డారు. ఆ హవ్వమ్మ ఆ యొక్క పండ్లను ఇష్టపడతా ఉంది కాబట్టి సాతాను ఎంకరేజ్ చేసేటప్పటికి వెంటనే అవి తినేస్తుంది. చూసారా, కాబట్టి అవ్వముకే కనుక ఆ యొక్క ఆశ లేకపోతే, ఆ మనసు లేకపోతే సాతాను చెప్తే ఎందుకు వింటది, నువ్వు చెప్పేది నేను ఎందుకు వింటాను, ఆగు నా మా దేవుడు వస్తారు సాయంత్రం ఆయన్ని అడుగుతాను అని చెప్పి ఆగుండేది. కానీ ఆయన వచ్చేదాకా కూడా ఆగలేదంటే ఫ్రమ్ ది బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఆ ముందు నుంచి కూడా ఆ దాన్ని ఆశపడతా ఉందన్నమాట. కాబట్టి వెంటనే చెప్పినప్పుడు పట్టుకొని తినేస్తుంది. కాబట్టి పిల్లరా, మన జీవితాల్లో మరి దానియేలు వలె మనం ఉండాలి, తీర్మానం కలిగి ఉండాలి. పరిశుద్ధత కొరకే పాపంలో పడకూడదు, నేను దుష్టునికి చోటు ఇవ్వకూడదు, దుష్టత్వానికి చోటు ఇవ్వకూడదు, నేను దేవుని బిడ్డను, నేను దేవుని సంతోష పెట్టాలి అని అటువంటి తీర్మానంతో ఆశతో మనం ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని కాపాడతారు, దుష్టుని నుండి కాపాడతారు. కాబట్టి ఏదో భౌతికమైన ప్రమాదాల నుంచి కాపాడటం వాటికంటే వీటికంటే గొప్ప కాపుదల కీపింగ్ అస్ ఫ్రమ్ సిన్నింగ్ అగెన్స్ట్ గాడ్. చూసారా, దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకుండా మనల్ని కాపాడటం, దేవుని యొక్క ఆజ్ఞలు అతిక్రమించకుండా మనల్ని కాపాడటం, ఆ దేవునికి ఇష్టలుగా ఉండడానికి మనల్ని కాపాడటం. చూసారా, ఇది గొప్ప కాపుదల, దుష్టు నుండి దుష్టత్వం నుంచి కాపాడటం, ఇది అన్నిటికంటే గొప్పదన్నమాట. కాబట్టి మనం పాపంలో పడుకుని ఉంటే దేవుడు మనతో ఖచ్చితంగా ఉంటారు, అప్పుడు దేవుని కాపుదలు మనం ఖచ్చితంగా అనుభవిస్తాం. కాబట్టి పిల్లరా, ఇక్కడ ఆదాము అవ్వులు వారి ఆ రీతిగా ఆ అవ్వమ్మ పాపం చేసింది, ఆ పండు తినేసింది, తర్వాత వెళ్ళి తన భర్తకి ఇస్తే ఆ అవ్వమ్మ మీద ప్రేమతో అతడు కూడా తినేస్తాడు. కాబట్టి ఆ రీతిగా వాళ్ళు దేవుని సన్నిధిని కోల్పోయారు, దేవుని సహవాసం కోల్పోయారు. అలాగే ఆ కేదైన తోట దేవుడు వాళ్ళ కొరకే ఆ శ్రేష్టమైన ఆలోచనలు కలిగి ఉంటే అవన్నీ వాళ్ళ విషయంలో నష్టమైపోయి. చూసారా, వాళ్ళ జీవితాలు లేకపోతే ఆ మన జీవితాలు ఇవన్నీ కూడా పాపపు ఇష్టమైపోయాయి. చూసారా, కాబట్టి మన జీవితాలు ఒకసారి పరీక్షించుకుందాం. మనం దేవుడు ఆ మనల్ని నియమించిన సరిహద్దుల్లో మనం ఉంటున్నామా? మనల్ని మనం భద్రం చేసుకుంటున్నామా కదా? ఆ ఎవరైతే తమను తాము భద్రం చేసుకుంటారో వారిని దేవుడు కూడా భద్రం చేస్తాడు, దేవుడు కూడా వారిని కాపాడతాడు. కాబట్టి ఇంతవరకు మనం చూస్తూ వచ్చాం కదా, దేవుడు మనకిచ్చే కాపుదలను గురించి దినం దేవుని మనం స్తుతించడానికి ఆ ఈ విషయాలను బట్టి దేవుని మనం స్తుతిద్దాం. ఒకటి, దేవుడు మనల్ని ఆ ఆయన తన దూతల ద్వారా కాపాడుతూ ఉన్నాడు కదా. మన రాకపోకల్లో ఆ మన చుట్టూ దేవుడు తన దూతలను ఉంచుతా ఉన్నాడు. కాబట్టి ఇన్విజిబుల్ ఏంజలిక్ ప్రొటెక్షన్ మనకు మనం అనుభవిస్తా ఉన్నాం. ఎలీషాని దేవుడు కాపాడాడు, అలాగే మనల్ని కూడా కదా. ఆ మనకు దూతలు కనబడకపోవచ్చు, ఆ దూతలు చప్పుళ్ళు వినబడకపోవచ్చు, కానీ ఆ విఆర్ ఆల్రెడీ ఇన్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్స్ ఏంజల్స్. కాబట్టి దేవుని దూతలు మన చుట్టూ ఉంటాయి, దేవుని ఎందుకు భక్తి గల వారి చుట్టూ ఉంటాయి అని దేవుడు వాక్యంలో వాగ్దానం చేశారు. కాబట్టి దేవుని దూతల ద్వారా దేవుడు మనల్ని భద్రపరుస్తా ఉన్నాడు. అలాగే రెండవది, దేవుడు మన చుట్టూ కంచి వేస్తా ఉన్నాడు కదా. మనకు కలిగిన వాటి చుట్టూ, మన చుట్టూ దేవుడు కాపుదల, దేవుని కంచె కదా. ఆయన రక్త ప్రోక్షణ, ఆయన యొక్క కంచెని మనం అనుభవిస్తా ఉన్నాం కదా. యోబు అనుభవించాడు, యోబు చుట్టూ ఆయన కంచె వేసినట్లుగా దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆ కాబట్టి దుష్టుడు లేకపోతే ఏ విధమైన ప్రమాదాలు మనకు జరగకుండా మనల్ని ఇంతవరకు ఆయన భద్రపరుస్తా ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడు ఇచ్చిన కంచెని బట్టి దేవుని మనం స్తుతించాలి. అలాగే ఆ సామెతల గ్రంథం 18:10 కూడా చెప్పబడింది కదా, ఏమని, యెహోవ నామము బలమైన దుర్గము, ఆ నీతిమంతుడు దానిలోనికి పరిగెత్తి అందులో సురక్షితంగా ఉంటాడంట కదా. కాబట్టి దేవుడే మన కాపుదల, దేవుడే మన భద్రత, దేవుడు మనల్ని ఆ ఆయన మనల్ని భద్రపరుస్తా ఉన్నాడు. ఎలాగా అంటే దుష్టత్వం నుంచి కూడా కదా, పాపంలో పడిపోకుండా కూడా మనం భద్రం చేసుకున్నప్పుడు, మనం ఆ పాపంలో పడకుండా ఉండాలని ఒక తీర్మానంతో మనం జీవించినప్పుడు దేవుడు మనకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. దానియేలు అతని స్నేహితులకు దేవుడు సహాయం చేశాడు, అలాగే దేవుడు మనకు కూడా సహాయం చేస్తారు, ఆ దుష్టత్వం నుంచి మనల్ని కాపాడుతూ ఉంటారు. కాబట్టి ఆ రీతిగా మనం పరలోకం చేరే వరకు కూడా దేవుడు మనల్ని భద్రపరిచి ఆయన ఎదుట ప్రత్యక్షపరుస్తారంట. కదా, చివరిగా ఈ మాట చదివి మనం దేవుని స్తుతించడానికి సిద్ధపడదాం. రండి, యూదా పత్రిక ఇరవై నాలుగో వచనం నుండి. తొట్రిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మేము నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును ఈ సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. చూసారా, కాబట్టి మనల్ని తొట్టిల్లకుండా కాపాడే మన ప్రభు ఆయన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులను నిలబెట్టేవాడు. చూసారు, దుష్టత్వం నుంచి కాపాడి మనల్ని పరిశుద్ధులుగా భద్రపరిచి నిర్దోషులుగా దేవుని మహిమ ఎదుట మనల్ని నిలబెట్టే మన ప్రభువుకు నిత్యము మహిమ కలగాలని మనం ఆయన ఎప్పుడూ ఆరాధించాలి. రండి, ఈ దేవుని అద్భుతమైన కాపుదలను బట్టి మన దేవుని హృదయమారా స్తుతించుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వినిపిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్నా.